ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆయన నాకు దైవం, మిత్రుడు, ప్రభువు, సమస్తం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గరకు వెళుతున్నప్పుడు ఏ కానుక లేకుండా ఊరికే చేతులు ఊపుకుంటూ వెళ్ళడం ధర్మం కాదు. ఆయన దగ్గరికి ఏదైనా కానుక పట్టి కడదాం, ఏముంది అన్నాడే. వెంటనే ఆవిడంది, మన ఇంట్లో ఏమైనా ఉంటే ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళడం? ఏదో సామె చెప్పినట్టుంది, ఇది ఇల్లు అయ్యవారి నట్టి ఇల్లులో ఉంది. మాట వరసకి గుప్పెడు బియ్యం లేవు. గుప్పెడు బియ్యం ఉంటే పిల్లలు కొట్టి పెట్టేది ఆవిడ, కనీసం గంజీనే పోసేది. ఇంటిలో ఏమీ లేవు. ఈయనేమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకు వెళ్లకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళకూడదు అంటాడు. అందుకని ఆవిడ ఇల్లంతా వెతికింది, ఏమీ కనపడలేదు. తెలుగులో చెప్పలేదు, ఎందుకో పోతనగారు దాన్ని వదిలిపెట్టాడు. కానీ సుస్పష్టంగా వ్యాసుడు సంస్కృతంలో ఈ ఘట్టాన్ని అద్భుతంగా రాశాడు. ఏమనో తెలుసా? యాచిత్వా చతురో ముష్టిం విప్రాన్ పృథుల తండుగాన్ అన్నాడు. ఆవిడ అటుకులు మూట కట్టింది అని మాత్రమే తెలుగులో చెప్పారు. అసలు అటుకులు ఎక్కడున్నాయి? అటుకులుంటే పిల్లలు అవి తినేవారుగా. ఇంటిలో చిటికేస్తే ఒక అటుకు కింద లేదు అక్కడ. అయినా అటుకులు మూట కట్టింది అని చెప్పారంటే దానికి వేదవ్యాసులు చెప్పారు మూలంలో. ఏమనంటే వెంటనే ఆవిడ ఏం చేసిందిట, ఇంట్లో ఏమీ లేవు కానీ అలాగని ఏదో ఒక కానుక పట్టుకెళ్లకుండా మా ఆయన వెళ్ళకూడదు అని వెంటనే పక్కనే అక్కడంతా కమ్యూనిటీ వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళి, ఆవిడ స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నలుగురిళ్ళకి వెళ్ళి ఒక్కింట్లో ఒక గుప్పిడి కంటే ఎక్కువ అడగకూడదట. అందుకని యాచత్వా చతురో ముష్టిన్, చతురహ అంటే నాలుగు, నాలుగు పిడికిళ్ళు అటుకులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుప్పిడి అటుకులు ఇమ్మంది. నలుగురిళ్లలో నాలుగు గుప్పిళ్ళు అటుకులు అడిగి తీసుకొచ్చి మళ్ళీ నాలుగు గుప్పిళ్లలో కొన్ని అటుకులు తెల్లగా ఉన్నాయి. అందరి అటుకులు ఒకే రకంగా ఉంటాయా? బియ్యం కూడా ఒక ఇంట్లో ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కొక్కటి బాగా పాలిష్ పెడతారు, ఒక్కొక్కటి కొంతమంది మాలిష్ పెడతారు, ఏం పెడతారో తెలియదు. అలా నాలుగు రంగుల్లో ఉన్న నాలుగు గుప్పెళ్ళ అటుకులు తీసుకొచ్చి ఆవిడ మూట కట్టిందన్నారు. మళ్ళీ ఇక్కడ మనకు అనుమానం రావాలి కదా, వాళ్ళకు ఒక నియమం ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని యాచించకూడదు. యాచించే వాళ్ళైతే ఎప్పుడో బతికేవారు, మరి ఎందుకు ఆ యాచించింది? దానికి కూడా ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు అక్కడ. ఏమిటంటే, తన కోసము యాచించడం దోషం, కానీ భగవంతుని సేవ కోసం యాచిస్తే అది పరమ పుణ్యం. సనాతన ధర్మం రక్షించడం కోసం అందరినీ డొనేషన్ అడగచ్చట, నా సొంతానికి అడగకూడదు. చాలా కాలం క్రితం మా పీఠానికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నేను ఆశ్రమం స్థాపిస్తున్నానండి, ఏదన్నా చందా ఇవ్వండి అంటే ఇవ్వబోయి, ఇంతకీ మీ ఆశ్రమం పేరు ఏంటంటే గృహస్థాశ్రమం అన్నాడు. గృహస్థాశ్రమం చాలా మంది పెట్టుకుంటారు, మన గృహస్థాశ్రమం కోసం అడగకూడదు. ఇంకేదైనా ధర్మం కోసం అడగచ్చు. ధర్మం కోసం 10 మందిని అడిగి చెయ్యాలట. ఇప్పుడు మంచి కార్యసిద్ధి హనుమంతుడు గుడి కట్టారనుకోండి, అందరినీ డొనేషన్ అడగడం తప్పులేదు, అది అడిగి తీరాలి. మన సొంతం కోసం అయితే చేయకూడదు. ఇది స్వయంగా గణపతి సత్యనారాయణ స్వామి వారు ఒకప్పుడు చెప్పిన మాట. మన కోసం అయితే మనం సొంతం కోసం అడగట్లా, ధర్మ సంరక్షణ కోసం, ఒక పవిత్ర కార్యక్రమం కోసం అందరినీ భాగస్వాములు చెయ్యాలి, అందులో అందరి డబ్బు పడాలి. అందుకని దైవ కార్యములకు అడగడం ధర్మం, తక్కిన కార్యాలకు అడగకుండా ఉండడం ధర్మం. ఈవిడ భగవంతునికి కానుకగా పట్టుకెళ్ళాలి గనక అటుకులు అడిగి పట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ అటుకుల్ని పంపించాలంటే ఇంట్లో గిన్నె లేదట వాడికి ఆశ్చర్యం. ఏదో ఒక దాంట్లో పెట్టి అటుకులు పంపాలి కదా. ఒక బంగారపు గిన్నె లేదు, వెండి గిన్నె లేదు, ఇత్తడి గిన్నె లేదు, రామచంద్రప్రభ క్యారీ బ్యాగులు కూడా లేవు. మరి ఎలాగా? ఆ భర్త గారికి పైన ఇలాంటి ఒక కండువా ఉన్నది, ఎంత మెరిసిపోయే కండువ కష్టమా. ఆ కండువ బాగా చిల్లులు పడిపోయిన శిథిల వస్త్రం. ఇప్పుడు ఈ శిథిల వస్త్రంలో అటుకులు వేస్తే అటుకులు కిందకి వెళ్ళేలో కారిపోతాయి. ఆవిడ చాలా తెలివైంది. ఈ వస్త్రాన్ని ఒకదానికోటి ఒకదానికోటి మడతలు వేసి ఆ చిరుగుల్లోంచి అటుకులు పడకుండా ఒకదానికోటి అలా మడతల్లో ఈ మూట గట్టిగా కట్టి ఈ మూట పుదం మీద వేసుకోవాలమందిట. ఏం అద్భుతంగా రాశాడు పోతారు గారు. అన్నిన్నా అయ్యంతి ఔగాక ఎనుచు భర్త శిథిల వస్త్రంబు కొంగున, శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులముల నొక కొన్ని ముడిచి నెయ్యమున ననుపా చనియే గోవింద దర్శనోత్సాహియగుచు. వెంటనే ఆవిడ వారు మాట్లాడకుండా ఈ భర్తకి పైన ఉన్న బాగా శిథిలమైపోయిన చిల్లులు పడిపోయిన కండువాన్ని భద్రంగా మడతలు వేసి ఆ మడతల చివర అటుకులు మూట కట్టి ఆ మూటని భుజం మీద వేసి ఇక వెళ్ళి రండి అంది. ఇప్పుడు మహోత్సాహంతో వెళ్ళిరాడు ఆయన. ఇప్పటి వరకు నీరసంగా ఉన్నా ఇప్పుడు ఎందుకు వీరరసం వచ్చింది అంటే, నేను గోవిందుని దర్శనానికి వెళుతున్నాను. గోవింద శబ్దం పదే పదే వాడతారు. గోవిందుడు మాత్రమే ఆత్తుల్ని తొందరగా రక్షిస్తాడు కనుక. అందుకని చనియ గోవింద దర్శనోత్సాహి అగుచు, నేను గోవిందుడు చూడబోతున్నాను, గోవిందుడు చూడబోతున్నాను అనుకునే మహోత్సాహంతో ఆయనకి మంచి ఓపిక వచ్చింది. చక్క 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 నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 7 రోజులు నడిచేటాయన. ఆ రోజుల్లో కాలినడక కదా మరి, ఎక్కడో కుచేలపురం పోరుబందర్ నుంచి ద్వారక వరకు కూడా, ద్వారకలో 3 సార్లు భాగవత సప్తాహం చేశాను. వీలున్నప్పుడల్లా నాతో పాటు ఎత్తకరండి, ఎప్పుడు ఉంటూనే ఉంటే ఈ సంపాదనలు, ఈ డాలర్లు, ఈ డల్లాసులు, ఈ డల్నెస్ నుంచి బయట పారేసి డల్లాసులోకి వెళ్ళాలి మనం. మీరు ఎలాగో మహాత్ములు జ్ఞానులు మీరే చెప్పక్కర్లేదు కానీ, రేపు సెప్టెంబర్ 10 నుంచి నైమిషారణ్యం తీసుకెడుతున్నాను అప్పుడు కానీ, లేదా అక్టోబర్లో మళ్ళీ 4 జ్యోతిర్లింగాలు తీసుకెడతాను. అలాంటప్పుడు వచ్చి నాతో పాటు అక్కడ పురాణాలు వింటూ ఏ క్షేత్రంలో ఏం చేయాలో తెలుసుకుంటే చాలా లాభం. అసలు ద్వారక ఎటువంటి క్షేత్రం అండి, ఇప్పటికి కూడా శంకరాచార్యులు వారి పీఠం అక్కడ ఉన్నది. ప్రతి 4 గంటలకు ఒకసారి జెండాని కింద దింపి కొత్త జెండా కడతారు. కట్టినప్పుడల్లా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందిట. చిత్రం ఎవరిని అడగరు వాళ్ళు, అయినా సమయానికి ఆ జెండాలు అలంకారాలు వచ్చేస్తాయి. అక్కడికి ద్వారకలో ఉన్న ఇంకో విశిష్టత చెప్పమంటారా, ద్వారకా సముద్రంలో శవాన్ని తగలబెట్టాక ఈ అస్థిపంజరం బారేస్తే కొద్ది రోజులకి ఎముకలు శంఖంగా చక్రంగా తయారవుతాయండి. శంఖాలు అవుతాయి, కళ్ళారో చూసి మేము ఎముకల్లో శంఖాలు తయారవుతాయి. అంత పవిత్ర స్థలం ద్వారక. అదే సముద్రం కదా, అరేబియా సముద్రమే కదా. ఇంకో చోట బొంబాయిలో ఉంది కానీ బొంబాయిలో వస్తే కుళ్ళిపోతాయి. కానీ ఆ ఒక్క ద్వారకా ప్రాంతంలో మాత్రమే లోపల సాలగ్రామాలు శంఖాలు తయారవుతాయి. నేను కాశీఖండంలో శ్రీనాథుడు రాసేస్తే, అలాగే స్కాందపురాణంలో కాశీఖండంలో వ్యాసుడు రాస్తే అవునా కాదా అని పరీక్షించడం కోసం ద్వారకలో ఒక నెలలాడు ఉండిపోయి మా కళ్ళెదురుగుండా ఒక తాడు కట్టో శవా యొక్క అస్థిపంజరాన్ని పెట్టారు. అందులో సరిగ్గా 4 నెలల తర్వాత అందులో శంఖం తయారైంది. ప్రతి శరీరం నుంచి ఒక శంఖం తయారవుతుంది అక్కడ. అంతటి పరమ పవిత్ర స్థలం ద్వారక అంటే మన పెద్దలు ఉరికే చెప్పారా, 7 వాక్షపురాలు అదొకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయిన. దాయి అంటే ఇచ్చునది, మోక్షదాయి మోక్షమిచ్చునది, మోక్షదాయిన బహువచనం. మోక్షము ఇచ్చునటువంటి 7 పురాలు ఉన్నాయి. అందులో ఒకటి అయోధ్య, 2వది మధుర, వృందావనం తప్పక వెళ్ళాలి. ఇక మాయా అంటే హరిద్వార్ ఇప్పుడు, కాశీ, ఒక్క కంచి మాత్రమే మనకి దక్షిణాదిలో ఉంది కాస్త చెన్నైకి దగ్గరలో, అవంతి అంటే ఉజ్జయిని, ద్వారక. ఈ 7 పురాలైనా జీవితంలో ఒకసారి చూడమన్నారు. ఏమీ చూడకుండా ఉంటే తీర్థయాత్రలు చెయ్యని వాడు ఎంత గొప్పవాడైనా తరించడు అని శాస్త్రం. అందుకే బలరాముడు కూడా భాగవతంలో తీర్థయాత్ర చేశాడు. దుర్యోధనుడు వాడు యుద్ధం చేసే ముందు ఆయన తీర్థయాత్రలు చేశాడు. కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు. చ్యవన మహర్షి అంతటి గొప్పవాడు తీర్థయాత్రలు చేశాడు. భూమండలం మీద పుట్టిన వాడు ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో తీర్థయాత్రలు చెయ్యకపోతే తరించడు. అందువల్ల వీలున్నప్పుడు చూడండి, ఆ పవిత్ర పురానికి, ద్వారకా నగరానికి వెళ్ళి తీరాలన్నమాట. అటువంటి ద్వారకా నగరానికి ఆయన పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న పురానికి కాలినడకన బయలుదేరాడు. వెళుతున్నంతసేపు ఆయన లోపల పులకించిపోయాట. నేను శ్రీకృష్ణుడు చూడబోతున్నాను, ఏ తపస్సు చేశానో, ఏ పూర్వజన్మ సుకృతం ఉన్నదో, ఎటువంటి మహానుభావులకి పూర్వజన్మలో దానం చేశానో, ఎటువంటి పురాణ కథలు విన్నానో, మరికొద్దిసేపట్లో కృష్ణుడిని చూడబోతున్నాను అనుకున్నాడు ఆయన. మళ్ళీ లోపల ఒక అనుమానం, అసలు అక్కడ దాకా వెళ్ళగలనా, వెళ్లేలోపే కళ్ళు తిరిగి పడిపోతానా, తీరా అక్కడికి వెళ్ళాక అసలు కృష్ణుని చూసే అవకాశం వస్తుందా రాదా, ఆయన చూస్తే ప్రభు, నేను చూస్తే ఓ పేదవాణ్ణి, సామాన్య విప్రుణ్ణి, ఎలాగా లోపల లోపల మళ్ళీ బెంగట. ద్వారకా నగరంబు ఏ రీతి చొత్తునో భాసురాంతఃపురవాసియైన అప్పుండరీకాక్షు అఖిలేశు నిర్భంగి దర్శింపగలను తద్వార పాలురు ఎక్కడి విప్రుడ విందేల వచ్చదవని అడ్డ పెట్టిరే నపుడు వారలకేమైనా పరిదానమిచ్చి ఏగెదనన్న ఊహింపార్థశూన్యుండనేను అయినా నా భాగ్యమతని దయాత్ర దృష్టి కాక తలపోయ నుండే మీ కళ్ళదటంచు. అసలు ద్వారకానగరం అంత దూరం ఉన్నది, ఎక్కడికి వెళ్ళగలనా లేదా? తీరా వెళ్ళినా ఎక్కడో అంతఃపురంలో నివసించే ఆ మహాత్ముణ్ణి, పరమాత్ముణ్ణి, కృష్ణుణ్ణి చూడగలనా? ఎందుకని, సాధారణంగా కాపలా వాళ్ళు ఉండి తీరతారు. అంతఃపుర ప్రాంగణంలో కాపలా వాళ్ళు ఉండి వాళ్ళు ఏమంటారు, ఎవర్రా నువ్వు, పైన కనీసం వస్త్రం కూడా సరిగ్గా లేదు, చెమట కొట్టు శరీరంతో, పేదరికానికి పరాకాష్ఠలో ఉండవు, అటువంటి నువ్వు అంతఃపురంలోకి చొచ్చుకుపోతున్నావా అని కాపల వాళ్ళు అడ్డం కొడతారేమో. ఎక్కడో అంతఃపురంలో ఉన్న కృష్ణుడిని చూడటం నా వల్ల అవుతుందా? వారి బావ అవ్వదు. ఒకవేళ కాపలో వాళ్ళు అడ్డం కొట్టినప్పుడు కృష్ణుడికి నాకు స్నేహం అంటే వాళ్ళు పక్కపక్కన అవుతారు, కృష్ణుడికి నీకు స్నేహం, ముష్టివాడికి ముకుందుడికి మైత్రి అనవచ్చు వాళ్ళు. అప్పుడు వారికి ఏమైనా పరిధానం ఇచ్చి వేయగలన, పరిధానం అంటే లంచం, వాళ్ళ చేతిలో లంచం పెట్టి కాపలా వాళ్ళ దగ్గర లోపలికి వెడదామంటే ఊహింప అర్థశూన్యుడని, అంటే లంచం అప్పుడు కూడా ఉందన్నమాట. లేకపోతే ఈ పదం వాడ కదైనా, వాళ్ళకి ఏదన్నా చేతిలో కారుక పెట్టి ఓ లంచం పెట్టి కృష్ణ దర్శనానికి వెడదామంటే నా దగ్గరే ఉంది బూడిద తప్ప, ఒళ్ళంతా విభూతి పూసుకునే ఒక సామాన్యుడిని నేను, వాళ్ళ దగ్గర ఏం పెడతాను? అసలు నా దగ్గరే డబ్బు ఉంటే అంత దూరం పరిగెత్తుకు పెడతానా? ఇప్పుడు నేనేం చేయను అని మళ్ళీ వెంటనే అనుకున్నాడు. అసలు ఎంత అమాయకత్వంలో పడిపోయాను నేను, నాలో కూడా అప్పుడప్పుడు లౌకిక భావన వచ్చినట్టుంది. ఆయన కరుణాస్వరూపుడు, నా భాగ్యం నాకు తెలుసు. ఎంతటి సామాన్యుడైనా కృష్ణ వాసుదేవ ముకుంద అని ముమ్మారు పిలిచినంత మాత్రం చేత ప్రసన్నుడై తనను తాను సమర్పించుకునే ప్రభు దగ్గరికి వెడుతూ ఈ పిచ్చి ఆలోచన వచ్చింది ఏమిటి అనుకున్నాడు మళ్ళీ. ఆయన దయార్ద్ర దృష్టి గొప్పది, ఎవరినైనా అనుగ్రహిస్తాడు సందేహం లేదు. ఇలా అనుకుంటూ మొత్తం మీద ద్వారకానగరం వచ్చాడు. ఇక్కడే చమత్కారం చెప్పారు. నిజానికి ఆయన 7 రోజులు నడిచేటప్పుడు అలిసిపోయి చెట్టు కింద పడుకుని నిద్రపోయాట. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సముద్రం, సముద్రం దగ్గర సముద్రం మీద నుంచి ద్వారకలోకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జి ఉంది. ఇప్పుడు మన హౌరా బ్రిడ్జి లాగా ఆ రోజుల్లో ఇనుముతో తయారు చేయబడిన ఒక పెద్ద వారధి ఉంది. శత్రువులు వచ్చినప్పుడు ఈ వారధి పైకెత్తుతారు, ఒత్తప్పుడు ఆ వారధి కిందకి తెప్పబడి ఉంటుంది. ఈ వారధి ఎక్కి సముద్రం దాటి ద్వారకలోకి ఎవరైనా వెళ్ళాలి. అంటే ద్వారకానగరం చుట్టూ సముద్రమే పెద్ద అగర్త. ఆ అరేబియా సముద్రంలో అడుగు పెడితే వాడు చచ్చినట్టే. అందుకని ఎవరు ఆ దాటి మాత్రం లోపలికి వెళ్ళలేరు. ఓడ మీదో లేక వారధియో లేకుండా ఎవరు అడుగు పెట్టలేరు. అంత కట్టుదిట్టం చేసి ప్రజలను రక్షించాడు కృష్ణుడు ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఆ వారధి దగ్గర ఉన్నట్టేన ఈయనకి మతిపోయి ఆ వారధి దగ్గర కాపలోకి వస్తున్న వాడిని ఇదే ఊరని అడిగితే నువ్వెక్కడో వెర్రెళ్ళలో ఉన్నావు, ఇదే ద్వారకన్నారట. నేను అడవిలో మర్రి చెట్టు కింద పడుకున్నానే ఇక్కడికి ఎలా వచ్చాను అనుకున్నాడు ఆయన. అంటే తన మిత్రుడు రాలేకపోతున్నాడని అలిసిపోయి నిద్రపోయిన ఆయన్ని కష్టం కూడా లేకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎంత కరుణాస్వరూపుడైన అని మనకి గర్గ సంహితలో చెప్తారు. ఇప్పుడు ఒక అనుమానం మళ్ళీ. నిజం చెప్పాలంటే సముద్రం దాటిన సన్యాసులు విప్రులు ఎందుకు పనికిరారని చెప్పారే. ఆ రోజుల్లో అలాంటి వాడు పనికి రాకపోతే కుచేలుడు తీసి అవతల పారేయాలి. సముద్రం దాటిన వాడు ఆయన ఒకడు. అగస్త్యుడు సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళి రాముడికి చెప్పాడు. అందుకే కొన్ని చాలా జాగ్రత్త సూక్ష్మ ధర్మాలు వేరు, మహాత్ములకి తెలియకుండా ఉంటాయా? రోజు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చే ఎంతమంది మహాత్ములు లేరు. ఇప్పుడు జీరస్వామి వారు అంతకంటే శాస్త్ర పండితుడు ఎవరుంటారు? అన్ని శాస్త్రాలు బాగా కంఠస్థం చేసిన మహాత్ములు. వాళ్ళందరికీ తెలియని ధర్మాలు వాళ్ళు కొత్తగా ఎవడుగో తెలిసినట్టుగా సముద్రం దాటకూడదు అనకూడదు. ఎందుకో తెలిసినా కంచి పరమాచార్య వారు ఒక మాట చెప్పారు. ఒక ఆయన వచ్చి నేను సముద్రం దాటి అమెరికా వెళ్ళానండి, నేను ప్రాయశ్చిత్తం చేసుకోను అని అడిగితే వెంటనే ఆయన ఏమన్నారో తెలుసా, నీకు ప్రయాణానికి ఎన్ని రోజులు పట్టిందని అడిగారు. కేవలం 24 గంటలు. ఆ రోజులు ఆయనకి 24 గంటలు పట్టిందిట. అయితే ప్రాయశ్చిత్తం ఎందుకురా? శాస్త్రం ఏం చెబుతోంది? 3 రోజులు ఏకధాటిగా సముద్రంలో కానీ లేక ఆకాశంలో కానీ ప్రయాణం చేసి సంధ్యావందనం చెయ్యకపోతే వాడికి ప్రాయశ్చిత్తం, అది అంతరార్థం. పూర్వం సముద్రం దాటాలంటే వాడెక్కితే 4.5 రోజులు పట్టేది, కాబట్టి వాళ్ళకి ప్రాయశ్చిత్తం అవసరం అయ్యేది. ఇప్పుడు విమానంలో కేవలం 24 గంటలే, అంటే 3 రోజులు సంధ్యావందనం ఆగలేదు, ఇంకెందుకు ప్రాయశ్చిత్తం అన్నారు. చూడండి కావాలంటే కంచి పరమాచార్యులు వారి జీవిత చరిత్రలో. కాబట్టి నిశ్చింతగా మీరు అమెరికా రండి, మన మహాత్ములైన సాధువులు ఎంతోమంది పీఠాధిపతులు అందుకని ఇప్పుడు రాగలుగుతున్నారు. అసలు కారణం అది. ఈ విషయంలోకి వేరే ప్రశ్న వేయక్కర్లా. ఆ రోజుల్లో అగస్త్యుడు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది సముద్రం దాటి వెళ్ళి ఎన్నో బోధలు చేశారు. అసలు నిజం చెప్పాలంటే నారదుడిని మనం అంగీకరించకూడదు, ఎందుకంటే ఎప్పుడు సప్త సముద్రాలు దాటుతూనే ఉంటాడు ఆయన. ఇవన్నీ పక్కన పెట్టండి, అసలు విష్ణుమూర్తిని ఆరాధించకూడదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు సముద్రంలో ఉంటాడు కనుక. ఇంకా బ్రహ్మ బ్రహ్మ అంటున్నామే, ఆ బ్రహ్మగారు కూడా సముద్రంలో పాల సముద్రంలో నుంచి పైకి వచ్చిన తామర పువ్వులోనే ఉంటాడు, అసలు ఆయన నేటివ్ ప్లేసే సముద్రం. ఈ విధంగా సముద్రంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ప్రాయశ్చిత్తం అయితే వీళ్ళని బహిష్కరించాలి. అన్నిటికీ మించి లక్ష్మీదేవిని బహిష్కరించండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయ్య. అప్పుడు లక్ష్మీదేవి లేకపోతే ఏ వీడు ముష్టితూ తిరుగుతాడు. కాబట్టి అనవసరమైన ప్రసక్తులు కొన్ని చేసి లేనిపోయినవి కాంప్లికేట్ చేసి మన ధర్మాన్ని కొంత వ్యాప్తి చేయకుండా చేస్తున్నారు. వాటి జోలికి మాత్రం మనం ఎప్పుడు వెళ్లకుండా చూడాలి. ధర్మం అంటే ధర్మ సందేహాలు. బల్లముద్రుడు చెబుతాను నేను, ఎందుకంటే పూర్వజమ సుకృతం వల్ల అన్ని పురాణాలు శాస్త్రాలు చిన్నప్పుడు కంఠస్థం వచ్చాయి కనుక. ఏ పుస్తకంలో ఏ శ్లోకం ఉందో ప్రమాణంగా చెబుతాను. ఇక్కడ మాత్రం మొహమాటు పడక్కర్లా, నిశ్చింతగా తిరగండి అందరూ కూడా. కాకపోతే వేళకి ఇంటికి వెళ్ళాక సంధ్యావందనము అర్చనం ఇలాంటివి మాత్రం మానకుండా ఉండండి. ఇదో పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ద్వారకానగరం వచ్చానని అనుకుని వెంటనే ఆ వారధి దాటి నగరంలోకి అడుగుపెట్టాడు ద్వారకానగరంలోకి. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి ఎలా వెళ్ళాలనుకునే లోపు ఎదురుగుండా పెద్ద అంతఃపురం కనపడింది. అది శ్రీకృష్ణుడి మందిరం. అంటే ఈయనకి తెలియకుండానే కృష్ణ మందిరంకే చెడిపోయాట ఎవరు నడపకుండా. ఆ రోజుల్లో జీపీఎస్ అనమాట ఆయనకి, కృష్ణుడే 2 miles ఆఫ్టర్ లెఫ్ట్ ఇలా చెబుతూ ఉంటుంది. అలాగే ఆయనకి భగవంతుడు చెప్పాడు చక్కగా, ఎదురుగుండా అంతఃపురం, అది కూడా రుక్మిణీదేవి యొక్క అంతఃపురం. అందులో పరుపు మీద రుక్మిణీదేవితో కూర్చుని ఆయన హాస్యం ఆడుతున్నాడు. అక్కడ కొంతమంది దాసీజనం ఉన్నారు. ఎదురుగుండా ఆ కృష్ణ పరమాత్మని అంతఃపురంలో రుక్మిణీ సమేతుడు చూసేట. ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామితమందారు సురుచిర లావణ్యు సురసరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాగారు దుగ్ధ సాగర విహారు భూరి గుణ సాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. అపూర్వమైన భక్తితో తప్ప ఇలాంటి పద్యం రాయలేదు. ఆ ఎదురుగుండా కనపడుతున్న శ్రీకృష్ణుడు ఇందీవరము వలె నల్ల కలువ పువ్వులే వలె శ్యామల వర్ణంలో ఉన్నాడు. నీలంగా ఉంటుంది కలువ, దానికి ఇందీవరం అని పేరు. నిజానికి నల్ల కలువ పువ్వు అంటారు కానీ అది ఒక రకమైన నీలం వర్ణం అన్నమాట. అలా నల్ల కలువ పువ్వు వలె శ్యామల వర్ణంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇంద్రుడు కూడా ఆయనకి నమస్కరిస్తున్నాడు. సుత్రాముడు అంటే ఇంద్రుడు, వందిత సుత్రాము, ఇంద్రుడి చేత కూడా నమస్కారం అందుకుంటున్నాడు ఆయన. ఆయన శరీరం అంతా కరుణాస్వరూపం. ఆయన చూస్తేనే కరుణ మన మీద వర్షిస్తుంది అనమాట. అంతటి కరుణా పయోధి. ఇక కపోలములు అంటే ఈ బొగ్గలు తళుక్కు తళుక్కుని మెరిసిపోతున్నాయి స్వతసిద్ధంగా. ఇప్పుడు కొంతమంది ఈ బొగ్గలు మెరవడానికి మైదాన రంగులన్నీ రాస్తారు, ఈ ఎరుపు రంగులు గులాబీ రంగులు. అలా కాదట, ఆయన బొగ్గలు తమ ఎంత తాము జిగేల్ జిగేల్ మరి ఇంద్ర నీలముడుల్లో మెరిసిపోతున్నాయి అన్నారు. ఇక కౌస్తుభం అనే ఒక మణిని మెడలో వేసుకుంటాడు. బాలసముద్రం చిరికినప్పుడు పుట్టిన ఆ అపూర్వ అనర్ఘమైన రత్నం ఆయన మెడలో ఉంటుంది. కామిత మందారుడు అంటే కోరిన కోరికలు తీర్చడంలో కల్పవృక్షం వంటి వాడు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి ఏ వస్తువు అడిగినా వెంటనే కల్పవృక్షం వలె కోరిన కోరికలు తీరుస్తాడు. అటువంటి మహానుభావుడైన సురుచిర లావణ్యు, శరీరం అంతా లావణ్యంతో కోమలంగా ఉన్నదనమాట. కొంతమంది చర్మం ముట్టుకుంటే మృదువుగా ఉంటుంది, కాంతితో ఉంటుంది, దానికి లావణ్యం అని పేరు. ఆ శరీరం గరుగ్గా కర్కశంగా రంగు లేకుండా ఉండకుండా అద్భుతమైనటువంటి మృదుత్వంతో కాంతితో మెరిసిపోతే దానికి లావణ్యం అని పేరు. సురశరణ్యు, దేవతలకు కూడా అభయమిస్తాడు ఆయన. ఖగ కులాధిపయాను, పక్షిరాజు గరుత్మంతుని మీద నిరంతరం ఎక్కి తిరుగుతూ ఉంటాడు ఆయన. కౌసేయ పరిధానుడు, పరిధానం అంటే వస్త్రం, ఆయన కట్టుకునే వస్త్రం కౌసేయం పట్టు వస్త్రం, పసుపచ్చని రంగు బట్ట కట్టుకుంటాడు. పీతాంబరధారి, పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరధారి అంటే పసుపు పచ్చని బట్ట కడతాడు ఆయన. పన్నగ శయనం, ఎప్పుడు ఆదిశేషుడి మీద శయనం చేసేవాడు ఆయన. అబ్జాతనయం, తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. ఇక చెవులకి కుండలాలు, మకర కుండలాలు ఉంటాయి. మంజుభాషు, ఆయన మాట్లాడితే ఎంత మనోహరంగా ఉంటుందో, సరస్వతీదేవి వీణానాదం కంటే మధురంగా ఉంటుందట ఆయన వాక్కు. అటువంటి వాడిని నిరూపమాకారు, ఆ సౌందర్యానికి దేంతో పోల్చలేము. లోకములో ఉన్న సకల సౌందర్యాలు కరగదీసినా అవి ఆయన కాలి గోటికి కూడా వలిగిరవు. ఎందుకంటే ఇది లౌకిక సౌందర్యం, ఆయనది అలౌకిక సౌందర్యం, అపూర్వ సౌందర్యం. దేనితోనూ పోల్చడానికి వీలు కాని ఆకారం అది. దుగ్ధ సాగర విహారు, క్షీర సముద్రంలో విహరిస్తాడు ఆయన. ఇక ఆయన భూరి గుణసాంద్రుడు, సమస్త సుగుణములకు నిలయం, యాదవ కులం అనే సముద్రం నుంచి పుట్టిన చంద్రుడు, విష్ణువు అంటే ఎప్పుడు అంతటా వ్యాపించి ఉంటే విష్ణువు అంటారు, సర్వవ్యాపకుణ్ణి విష్ణు అంటారు. రోచిష్ణు, పరమ కాంతిస్వరూపుడు ఆయన, ఆయన శరీరం అంతా ధగ ధగ వెలిగిపోతూ ఉంటుంది. జిష్ణు, జయం తప్ప అపజయమెరగనివాడు. సహిష్ణు, సహన గుణం కలిగిన వాడు. అటువంటి కృష్ణుణ్ణి ఆకర్షణీయ స్వరూపుణ్ణి చూచాడు. దగ్గరికి వెడదామా లేదా అని సందేహించే లోపే కృష్ణుడు టక్కన పరుపు మీదలోంచి లేచి నిలబడ్డాట. మిత్రుడు చూస్తే ఆయన లోపలికి వచ్చేదాకా ఆగుతాడా, ఆయనే లేచిపోయాడు. కని డాయందనునంత కృష్ణుడు తళ కంజాక్షుడ పేద విప్రుని,
అశ్రాంత దరిద్ర పీడుతూ కృషీ భూతాంగు జీర్ణాంబరు ఘనతృష్ణాతురచిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతన చూచి సంభ్రమ విలోలుండై దిగంతల్పము.
చూచాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఇతను ఆయనే టక్కలు లేచి నిలబడ్డాట. అక్కడ రాశారు పోతర గారు, దళత్కంజాక్షుడు కృష్ణుడు. కంజాక్షుడు అంటే తామర పువ్వు వంటి కళ్ళు ఆయన, ఆయన కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కళ్ళు కేవలం తామర పువ్వు రేకులు కదట, దళత్ అంటే కదులుతున్న తామర పువ్వుల్లో ఉన్నాయి. ఎందుకు కదిలేయి, చెప్పకుండా చెప్పడం అంటారు. రాక రాక తన మిత్రుడు వస్తే ఆ మిత్రుడు చూడగానే ఆశ్చర్యం సంభ్రమం ఆనందం కలిగాయి. మన ఇంటికి ఎవరైనా రాక రాక వచ్చా, ఓహో వచ్చామని కళ్ళు తిప్పేశామంటే ఆ వ్యక్తి రాక మనకి ఇష్టం అనమాట. శ్రీకృష్ణుడికి కుచేలుడి రాక బ్రహ్మానందం కలిగించడం వల్ల ఆయన కళ్ళు అలా మెరిసిపోయి తిప్పేశాడు అనమాట. ఏమీ తిప్పకుండా బిగుసిపోయి కూర్చున్నాడంటే ఆ వచ్చిన వాడు రావడం ఇంక ఇష్టం లేదని అర్థం. మామూలుగా కంజాక్షుడు కాదు, అందుకే కృష్ణుడిలా ఉండాలి, దళత్ కంజాక్షుడు. ఆహా మిత్రమా వచ్చావా వచ్చావా అని చూపులలోనే ఆ ప్రేమని తొడికిసలాడేలా చేసి ఒలికింపచేసి ఎదురుగుండా వెళ్ళాడు. వాడు పేదవాడు, 7 రోజులు నడిచాడు. నడవడం వల్ల శరీరం అంతా చెమటతో అసహ్యంగా ఉంది. సహజంగా ఎవరైనా చెమటతో ఉన్నవాడిని ముందు స్నానం చేసి రండి తర్వాత మాట్లాడుకుందాం అంటావా, ఈయన అలా కదట. ఆ చెమటతో అస్థిపంజరంలో కృషీభూతాంగుడై ఉన్న ఆయనని దగ్గరికెళ్ళి అమాంతంగా కౌగిలించుకున్నాడు. ఆ చెమటంతా ఒంటికి పట్టించుకున్నాడు. ఈయన ఒళ్ళంతా శ్రీచందనం, ఆయన చందన చర్చిత చారు కళేబరుడు. కానీ ఆ అందమైన శరీరానికి ఆ చెమటని మట్టిని అంటించుకున్నాడట, పంకాన్ని అంటించుకుని కౌగిలించేసుకున్నాడు. ఏది అది మైత్రి అంటే, అది బంధం అంటే. అందుకని కృష్ణుడు ఒక పరమాత్ముడు కాదు, నిజమైన సకల సుగుణాలు కలిగిన పుణ్యాత్ముడు అన్నారు ఆయన. భగవంతుడి దగ్గర నేర్చుకోవలసింది అది, ఆయన చేసినట్టు చేయడానికి ప్రయత్నించాలి మనం. అలా కౌగిలించుకుని పైగా దాహంతో బాధపడుతున్నట్ట ఘన తృష్ణాతుర చిత్తుడు, శరీరం చూస్తే ఓ పిలక పెట్టుకుని చిక్కిపోయి ఎముకలతో ఒక రకమైన హాస్య నిలయుడు ఆయన చూస్తే నవ్వొస్తుంది అనమాట. ఖండోత్తరీయుడు అన్నాడు మళ్ళీ, పాపం ఉత్తరీయం కూడా చిరిగిపోయి ముక్కలు ముక్కలైపోయింది. అటువంటి ఉత్తరీయం కలిగిన వాడిని కుచేలుండి చూచి దగ్గరికి వెళ్ళి అమాంతంగా కౌగిలించుకుని తీసుకొచ్చి తన పరుపు మీద కూర్చోబెట్టాడు. తన బెడ్రూమ్లోకి ఎవడన్నా అసలు తీసుకెళ్తాడా, ఎన్నేళ్ళకి వెళ్ళలేదు నేను, మీ రూమ్ అది అంటారు. కానీ ఎవరైనా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ తమ గదిలోకి స్వయంగా రాగానే ఎంత గురువు గారి మీద అభిమానం ఉన్నా కూర్చోబెట్టేవాళ్ళు. ఎక్కడో మీలాంటి అమెరికాలో డాలస్లో ఉండొచ్చు, కానీ లోకంలో చాలా అరుదు. కానీ ఆయన రుక్మిణీదేవితో తాను శయనించే తన గదిలో తన పరుపు మీద అది కూడా రుక్మిణీదేవిని లేపి కూర్చోబెట్టాడు. భార్యామణికి చాలా సైగ చేయగానే వాడికి అర్థమైపోయింది. వెంటనే ఒక బంగారు పళ్ళెం తెచ్చింది, పళ్ళెంలో గాళ్ళు పెట్టారు. ఎత్తడి పళ్ళెమో మామూలు పళ్ళెమో కూడా పెట్టని ఈ రోజుల్లో బంగారు పళ్ళెం తెప్పించి ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టించాడు. లక్ష్మీదేవి రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే ఈయన కాళ్ళు కడిగాడు. సమస్త లోకాలు బ్రహ్మణ్య దేవుడి పాదాలు కడుగుతాయి, ఆయన ఈయన కాళ్ళు కడిగేటవాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు. కృష్ణుడి కాళ్ళు కడిగే అవకాశం వస్తే వదిలిపెడతారు ఎవరైనా? అటువంటిది ఆ పరమాత్ముడు ఈయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. ఒళ్ళంతా చక్కగా విసిరికరతో విసిరాడు, చందనం పూశాడు. పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పూర్వం పిలకలు ఉండేవారండి, పిలకలో ఒక పువ్వు పెట్టాలి కాబట్టి పువ్వు పెట్టాడు. ఇప్పుడు పిలకలో కొద్దిగా చెవులో పువ్వులు పెడుతున్నారు. మొత్తం మీద పిలకలో పువ్వు పెట్టి గోవు దానం ఇవ్వకుండా మాట్లాడకూడదు కనుక ఒక గోవు కూడా దానం ఇచ్చి అప్పుడు ఆయన పక్కన కూర్చున్నాడు. రుక్మిణీదేవిని నువ్వు విసురన్నట్ట, ఆవిడ విసిరింది, ఆవిడేం కసురుకోలా, ఎందుకంటే తన భర్త ఎటువంటి వాడో తెలుసు గనక. ఆవిడ విసురుతూ ఉండగా అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అది అద్భుతమైన భావన. ఆ తర్వాత తాంబూలం కూడా నోట్లో పెట్టి, మిత్రమా ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, మనిద్దరం గురుకులంలో 64 రోజులు కలిసి చదువుకున్నాం. పరమ పూజ్యుడు గురువు అంటే సాందీపని మాత్రమే, గురు శబ్దానికి అర్హుడాయన. అవ్యయమైన ఆనందం అందజేయు గురువు అన్నాడండి కృష్ణుడు. అవ్యయమైన ఆనందాన్ని ప్రసాదించి అజ్ఞానమనే చీకటిని తొలగించిన గురువు స్వయముగా కృష్ణుడు సాందీపని ఇక్కడ పొగిడాడు. తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. మనలో అజ్ఞానం అని ఒక చీకటి ఉన్నది, ఎవరు చెప్పినా విన్నమాట. నేను సచ్చిన విన్నట్టు అడిగి సత్యాగ వినేదేముంది, బతుకున్నప్పుడే వినాలి. కానీ ఎవరి మాట వినకుండా తన మూర్ఖత్వంతో తనకి తెలిసినదే శాస్త్రమని భావించేటటువంటి అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. దాన్ని తీసి అవతల పారేసి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే మహాత్ముడు మన గురువు ఆయన పాఠం చెబుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మూర్ఖుడు కూడా వింటాడు. అసలు ఆయన కంఠం అంత మధురంగా ఉండేదిట. ఆయన పాఠం చెబితే అది కూడా పాట పాడినట్టు ఉండేదిటండి. పూర్వ మహాత్ములు మధురమైన కంఠస్వరంతో పలికేవారు. అంతటి మహాత్ముడు ఆయన. ఆయన దగ్గర చదువుకున్న రోజులు గుర్తున్నాయా? ఇక్కడ కాలక్షేపాని కోసం కృష్ణుడు ఇవన్నీ చెప్పడంలా, అసలు రహస్యం చెప్పమంటారా? శ్రీకృష్ణుడు ఇవన్నీ ఎందుకు చెప్పాడో మనకి తర్వాత అర్థమవుతుంది అనమాట. మిత్రమా, 64 రోజులు చదువుకుంటున్న రోజుల్లో ఒక రోజున గురువు గారి భార్య గురువు గారు లేని సమయం చూసి సాయంకాలం చీకటి పడ్డానికి 1-2 గంటల ముందు మన ఇద్దరినీ పిలిచింది. కుచేల, శ్రీకృష్ణ అడవికి వెళ్ళి దర్భలు, సమిధలు ఇలాంటి పళ్ళు తీసుకురండి, రేపు మన ఇంట్లో యజ్ఞం ఉంది అన్నది. అప్పుడు గురువుగారు లేరు, మన ఇద్దరం అమ్మగారి మాట ప్రకారం అడవికి బయలుదేరాం. అసలే సాయంకాలం ఇద్దరం చేతులు పుచ్చుకుని మన ఇద్దరం కేకారణ్యంలోకి వెళ్ళాం. ఎంతలో వాతావరణం అంతా మారిపోయింది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. ఇప్పటికి కూడా కాశీలో హఠాత్తుగా మారిపోతుంది వాతావరణం. అప్పటిదాకా ఎండ ఉంటుంది, ఇంతలో ఢామ్ ఢామ్ అనే శబ్దంతో వర్షం వస్తుంది. అక్కడ వర్షం వచ్చిందిట. ఘుమ ఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్ర భాగమగుతు చెటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమగుతు చండ దిగ్వేదండ తొండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధ మగుతు విద్యోతమానోగ్రఖజ్యోత కిరణ చిద్విచ్చుచ్చుతిచ్చట విభవ మగుతు అడవి జడిగురియంగ ఇనుడస్తమింప భూరి నిరంతర నివిడాంధకారమేచి సూచికా భేద్యమై వస్తుగోచరం కాని ఎట్లుండ మనము నవ్వానదడసి. ఎంతలో హఠాత్తుగా ఆకాశం అంతా నల్లని దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. కారు మేఘం అంటే కారు అంటే నలుపు. నల్లని వర్షాకాలపు మేఘాలు అలుముకున్నాయి. ఆ మేఘాలు అంతలోనే ఆకాశం అంతా సాంద్రమైపోయి బాగా అలుముకున్నాయి. అందులోంచి మెరుపు తీగలు మెరవడం మొదలుపెట్టాయి. ఉరుములు ఉరవడం మొదలయ్యింది. పిడుగులు ఢామ్ ఢామ్ అనే శబ్దంతో నేల మీద పడ్డాయి. చెట్ల మీద ఉండే ఈ పిట్టలు ఈ కాకులన్నీ కూడా హడిరిపోయి శబ్దాలు తట్టుకోలేక కీచు బాచుమని అరుస్తూ అటు ఇటు పరిగెత్తడం ఎగరడం మొదలుపెట్టాయి ఈ పిట్టలు. అంతలోనే ఏనుగులు తమ తొండంతో కురిపిస్తూ ఉంటే నీరు ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా ధారగా వర్షం కురిసింది. ఆ వర్షంతో చెట్లు కూలిపోయాయి. నేలంతా ఎక్కడ నీరుందో, ఎక్కడ గొయ్యుందో, ఎక్కడ నేల ఉందో తెలియకుండా ఇది మిర్రు, ఇది పల్లం, ఇది నుయ్యి, ఇది గొయ్యి అనే తేడా లేకుండా అంత ఒక మహాసముద్రం అయిపోయింది. ఆ భయంకరమైన వానలో మనం తడిసిపోయాం. ఆ తడిసిపోతున్నప్పుడు మన ఇద్దరం తప్పిపోతామేమోనని మెరుపుల కాంతిలో ఒకరి చేతులు ఒకరు మాత్రం గట్టిగా పట్టుకున్నాం. అక్కడ మన ఇద్దరం ఒకరి చేతులు ఒకళ్ళు విడిచిపెట్టకుండా పట్టుకున్నాం. ఒక్కొక్కప్పుడు నువ్వు గోతిలో పడిపోతే అప్పుడు నేను నా చేతితో గట్టిగా పైకి లాగేవాడిని, నే గోతిలో పడితే నువ్వు లాగేవాడివి. ఆ ఘటనంతా నీకు గుర్తుందా? అలా రాత్రంతా చలిలో గస గస వణిగిపోతూ తిండి లేక తెగ ఏడ్చాం. తెల్లవారు తిరిగాం అనమాట. బిస బిస ఎప్పుడు విసరడి వల్లి చేత వడకు విడువక మనము పసచడి మార్గముగానక మసలితి మంతటను అంశుమంతుడు పడిచెన్. ఎప్పుడు అంతకంతకి చలిగాలి వేస్తూ ఉంటే ఆ చలి తట్టుకోలేక ఒకళ్ళొకళ్ళు గట్టిగా పట్టుకుని ఓహోహో ఓహోహో అనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక దారికి తెలియక అసలే రాత్రిపూట అందులో అడవిలో దారి ఏం తెలుస్తుంది తెగ తిరిగాం. ఎలాగో బతికి వట్టగట్టాం. ఒక్కొక్కప్పుడు మన మీద నుంచి పాములు కూడా వెళ్ళిపోయాయి. ఈలోపు అక్కడ ఇంటికి వచ్చారు గురువుగారు. ఏరి పిల్లలంటే అడవికి పంపారందిట. నీకేమన్నా గుర్రం ఉందా? చీకటి పడేటప్పుడు అడవికి ఎలా పంపావు? పాపం అసలే పిల్లలు వాళ్ళు వాళ్ళు లేకపోతే నేను బతకగలనా? నా పిల్లలంతా నా సొంత పిల్లలు. అరే పాప, ఆ చీకట్లో ఆయన బయలుదేరాడు. తెల్లవారులు వీళ్ళలాగా ఆయన కూడా వర్షంలో తడిసిపోయేట. అలా ఉండేవారు గురువులు అంటే. గురువులకి శిష్యులకి అనుబంధం అది. మన దేశం అటువంటిది. ఆయన తెల్లవారులు తిండి లేకుండా కృష్ణ కుచేల అంటూ తిరుగుతూనే ఉండేవాడు ఆయన. కుచేలుడు అసలు పేరు సుధాముడు. బట్టలు చిరిగిపోయి సరిగ్గా లేకపోవటం వల్ల కుచేలుడు పేరు వచ్చింది. చేలము అంటే వస్త్రం అని అర్థం. ఆయన బట్ట మరీ ఎక్కువ అంటే చెడ్డ అని అర్థం అనమాట. చెడ్డ వస్త్రం, కంపుగొట్టు వస్త్రం, చిరుగు వస్త్రం కనుక ఆయనకు కుచేలుడు అని పేరు వచ్చింది. సరే, గురువుగారు కూడా మన కోసం వెతికాడు. అప్పుడు సాందీపని మన చొప్పరయుచులు వచ్చివాన సోపు నను వలింతెప్పిరిలుటగని ఖేదం బుప్పతిలం పలికిన కటవో వటులారా. తెల్ల తెల్లవారేవాడు పక్షులు కలకలా కూస్తూ ఉన్న సమయంలో సాందీపని గారు మన కోసం వెతుక్కుంటూ వచ్చి సరిగ్గా సూర్యుడు ఉదయించే సమయానికి మనల్ని పట్టుకున్నాడు. పట్టుకుని మనల్ని చూచి నోట మాట రాక గద్గద కంఠంతో, నాయనాన్ని ముందు కౌగులించేసుకుని ఒక్క 5 నిమిషాలు కంఠస్వరం ఖిన్నమైపోగా కన్నీళ్లు గార్చి అతి కష్టం మీద కంఠాన్ని సవరించుకుని అన్నాడు, నాయనలారా బతికారు, మీ ఇద్దరూ రాత్రి వర్షంలో ఏమైపోయారో అని ఎంతో బెంగపెట్టుకున్నాను. మీరే కనుక లేకపోతే నేను చచ్చిపోయేవాడిని. నా పూర్వజన్మ సుకృతం వల్ల, మీ తల్లిదండ్రుల పుణ్యం వల్ల మీరు హాయిగా ఉండడం చూశాను. నా కోసం ఎంత కష్టపడ్డారా, అమ్మగారు చెప్పారనుకో పని గురువుగారు వచ్చాక వెళదామనొచ్చు కదా అన్నారు. మీరు ఎప్పుడు తల్లి మాట తండ్రి మాట సమానంగా భావిస్తారు, మేమే మీ తల్లిదండ్రులుగా భావించటం వల్ల గురువుగారు తండ్రిగా గురుపత్రి తల్లిగా భావించి ఆవిడ మాట ప్రకారం చీకట్లో అడుగులు బయలుదేరారా, పోన్లే దైవానుగ్రహం వల్ల బ్రతికారు అని అప్పుడు ఆయన అన్నాడు. కటకట ఇట్లు మా కొరకుగా చనుదించి మహాటవిన్ సముత్కట పరిపీడనుంది తిరిగి కావున్న శిష్యులు మారునంబు నీగుటకిది కారణంబు సమకూరెడి పోయట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. కృష్ణుడు ఏమంటాడు ఇప్పుడు, గురువుగారు మనల్ని చూచి అయ్యో ఎంత బాధపడ్డారా, నా కోసం అడుగంతా తిరిగారు, తిండి లేక బాధపడ్డారు, చావు అంచుదాకా వెళ్ళి తిరిగి వచ్చారు, ఎంత బాధ ఏ శిష్యులు పొందలేదు, కాబట్టి గురువుగారి రుణం తీర్చుకున్న గొప్ప శిష్యుడిగా మీకు ఒక బిరుదు ఇస్తున్నాను, నా తపశ్శక్తి ధారపోసి మిమ్మల్ని దీవిస్తున్నాను, గురువు యొక్క రుణము తీర్చుకున్న శిష్యులకు ఇలాంటి శుభాలు కలుగుతాయి అని ఆయన ఏమన్నట్ట, ముందుగా మీకు విస్ఫుట ధనం కలుగుగాక. ధనం ఉంటే బంధువులు వాళ్ళందరూ వాళ్ళు వస్తారు, డబ్బు ఎప్పుడుంటే అప్పుడే బంధువులు వస్తారు, డబ్బులు లేకపోతే ఒక్క బంధువు కనపడతాడు, మళ్ళీ రా బంధులే కనపడరు. కాబట్టి బంధు దార భార్య బహుపుత్ర సంతానం కూడా కలుగుగాక, విభూతి అన్ని రకాలుగాను జయము కలుగుగాక, ఉన్నతి కలుగుగాక అని దీవించాడు. గుర్తుందా గురువుగారి దేవన అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన, గురువుగారు మనకి ధనము బంధువులు భార్య పిల్లలు ఐశ్వర్యము జయము ఔన్నత్యము కలుగుతాయని దీవించాడు. గురువుగారి దేవన అసత్యం కాదు, అందుకే గురువు దేవన ఫలించి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ఆ గురువు దేవనతో జగద్గురువు దగ్గరకు వచ్చావని చెప్పడానికి ఇంతగా చెప్పాడే. గురు కటాక్షం అని చెప్పడానికి చెప్పకుండా చెప్పడం అంటారు. ఇందులో నీకు ఒక్క ధనం లేదు, బంధువులు లేదు, దానం ఉన్నది బహుపుత్ర, ఇది నీకు గ్యారంటీగా ఉంది, ఇక మిగతావి కావాలి. అందుకే గురువుగారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు అంటే చెప్పకుండానే ఎప్పుడు గురువుగారి రుణం తీర్చుకోవాలి, గురు కటాక్షం పొందాలి, ఆ గురు కటాక్షం ఏదో ఒకనాడు అనుగ్రహిస్తుంది, వాళ్ళు కాకపోతే ఏమైనా సరే. గురువుల దేవన వ్యర్థంగా పోదంటే వ్యర్థము కావు పెద్దల దేవనములు అని చేస్తాం. ఇదంతా చెప్పగానే వెంటనే కుచేలుడు అన్నాడు, మిత్రమా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని లీలలు చేశామో నాకు తెలుసు, అవన్నీ ఒక పక్కన పెడదాం, అంతటి మహాగురువు దగ్గర చదువుకోవడం యోగం, కానీ గురువు గురువు అంటున్నావే అసలు గురువు ఎవరు నీకు, గురువులకు త్రిజగ గురుడవు నీవ, గురువులకే గురువు త్రిజగాలకే గురువు, ఏదో లోకంలో పుట్టావు గనక మానవుడిగా గురు శిష్య న్యాయలీల కొలిచితి వేక. గురు శిష్య న్యాయం అనేది లోకానికి చూపించడానికి గురువు దగ్గరికి చేరావు తప్ప నీకెవరు గురువు, అన్ని శాస్త్రాలకి పుట్టినిల్లు నీవు, నీవే జగద్గురువు, కృష్ణం వందే జగద్గురువుమని లోకమంతా నిన్ను కీర్తిస్తుంది. కానీ భూమి మీద పుట్టాక ఎవడైనా గురువు దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకోవాల్సిందే, ఎంత గొప్పవాడైనా కింద కూర్చుని వినవలసిందే అని ఒక నియమం ఉన్నది కనుక నువ్వు సాందీపని దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నావు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వే పరమాత్మవి అనగానే అంతా బాగానే ఉంది, నా దగ్గరికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రావు కదా ఏం తెచ్చావన్నాడు. ఇక్కడే ఉంది ఇంకో కిటుకు కూడా, భాగవతంలో చెప్పలేదు కానీ గర్గ భాగవతం అని గర్గాచార్యులు వారు యాదవులకి పురోహితుడు అని చెప్పాడు. ఓ రోజున గురువుగారి భార్య 3 గుప్పిళ్ళు అటుకులు వేయించి కొద్దిగా కారం ఉప్పు కలిపి, నాయన కుచేలా ఈ 3 గుప్పిళ్ళు అటుకులు నువ్వు కృష్ణుడు చెరిసగం పంచుకు తినండి అంది. ఈయన మంచి ఆకలి మీద ఉన్నాడు, బొత్తిగా 3 గుప్పిళ్ళు అటుకులు మళ్ళీ ఇందులో కృష్ణుడికి భాగం ఏం పెడతామని ఆకలి వేసి కృష్ణుడికి చెప్పకుండా దుప్పటి ముసుగు కప్పుకుని, కొంతమంది దొప్పటి ముసుగు కప్పుకు తినేస్తారు రెండో వాడికి తెలియకుండా, అదో అదృష్టం. నాతో పాటు యాత్రకు వచ్చేవాడు శిష్యుడు, అస్తమానం అప్రదత్తకి వెళ్ళేవాడు. ఏమిటంటే వాళ్ళ ఆవిడ ఆయనకి మైసూరు భాగం చేసి ఇచ్చింది, మళ్ళీ గురువుగారికి ఎక్కడ పెట్టాలో అని పైకి వెళ్ళి తినేసి కిందకి దిగేవాడు. అస్తమానం పైకెక్కుతున్నావు ఏంటంటే ఏం లేదన్నాడు. ఓ రోజు నెత్తి మీద నుంచి టపాటప పట్టాయి మైసూరు పాక పక్కలు, ఉసూరు మంది ప్రాణం. అందుకని మైసూరు పాక తినడానికి వీడు పైకి ఎక్కడని అర్థమైంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనకి పక్కన. కాబట్టి పాపం కుచేలుడు కూడా అలాగే దుప్పటి కప్పుకొని ఈ అటుకులు తినడం మొదలెట్టాడు. ఆయన నవ్వులుతూ ఉంటే శ్రీకృష్ణుడు సరిగ్గా సమయానికి వస్తాడు. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా పరీక్షించాలో తెలుసుగా దగ్గరకు వచ్చి, మిత్రమా ముసుక్కింద ఏం చేస్తున్నావు అంటే జ్వరం వచ్చింది,